तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति। यशः सर्वेषु भूतेषु गुणः आत्मा न प्रकाशते इति। प्रत्यगात्म అంతరాత్మగా ఏదైతే తెలుస్తూ ఉందో సర్వభూతేషు గుణః మనలోనే ఉంటూ న ప్రకాశతే తెలియకుండా ఉంది అవిజ్ఞేయం. కారణమేమిటి? ఎవరికి తెలియాలి? తెలియంది ఎవరికి? నాకు. ఎందుకు తెలియదు? అసంస్కృత బుద్ధేహే ఇది, అంటే సంస్కరింపబడినటువంటి బుద్ధి, అంతఃకరణ శుద్ధి లేకపోవడమే. కనుక ఎప్పుడైతే ఆంతర్యంలో ప్రకాశిస్తూ ఉందో దివ్యంగా, అది కేవలం నీ స్వరూపంగానే ఉందో, ఇది జ్ఞేయ వస్తువు కాదు జ్ఞాతే అని కూడా మనకు అర్థమైపోయింది. కనుక బయట ఉండేటువంటిది కాదు, లోపల ఉండేటువంటిది కాదు, నేనే అది. కనుక నేను నాకు లోపల తెలుస్తూ ఉన్నాను, కనుక నేనంటూ నాకు తెలుస్తున్నాను, కానీ నా స్వరూపంగా నేను నాకు తెలియాలి. నేనున్నట్లు నాకు తెలుసు, అహమస్మి, కథం ఎట్లా ఉన్నాను అనుకున్నప్పుడు దేహంగా ఉన్నాను, మనసుగా ఉన్నాను, ఇంద్రియాలుగా ఉన్నాను, బుద్ధిగా ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నా. కానీ వాస్తవానికి సచ్చిదానంద స్వరూపంగానే ఉన్నా, సత్ చిత్ ఆనందం. ఎందుకని? అహం సదా అస్మి. నాలో ఎన్ని మార్పులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడాను నేను ఉన్నాను అనేది మారకుండా ఉంది. అహం అస్మి ఎప్పుడు? సదా. అహం సదా అస్మి. అలా నేను ఉన్నట్లుగా ఎవరికి తెలుస్తూ ఉంది? నేను ఉన్నట్లు నాకే తెలుస్తూ ఉంది, కానీ ఎవరికో కాదు. కనుక నేను ఉన్నాను, అలా ఉన్నట్లుగా నాకు తెలుస్తూ ఉన్నాను. అహం అస్మి సదా. అహం సదా భామి, ప్రకాశిస్తూ కూడా ఉన్నాను. కనుక మరొక ప్రకాశం మీద నేను ఆధారపడలేను. మిమ్మల్ని చూడడానికి నాకు ప్రకాశం అవసరమేమో, ఎందుకని? చీకట్లో మిమ్మల్ని నేను చూడలేను గనక. కానీ చీకట్లో కూడా నేనున్నట్టుగా నాకు తెలుసు. స్వయం సిద్ధత్వాత్, స్వయం ప్రకాశత్వాత్, ఇంకొక ప్రకాశం మీద ఆధారపడి లేను. పైగా ఆనంద స్వరూపంగా తెలుస్తూ ఉన్నా. కదాచిన్నాహం అప్రియః, కదాచిత్ అహం అప్రియహన్న. ఏ ఒక్క సమయంలో కూడా నేను నాకు అప్రియంగా లేను. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇది ఇష్టము అది ఇష్టం అని ఉండొచ్చేమో, కాబట్టి ఎవరికి ఏది ఇష్టము ఈ ప్రపంచంలో అన్నప్పుడు మనిషికి మనిషికి భేదాలు ఉండొచ్చేమో, గాని నీకు నువ్వు ఇష్టమా కాదా అనే ప్రశ్న సూటిగా పడ్డప్పుడు నాకు నేను ఇష్టమే, ఎలా ఉన్నా ఇష్టమే. హంతకుడికి కూడా వాడు హత్య చేస్తూ ఉండినా, తెలుస్తూ ఉండినప్పటికి కూడాను తనకు తాను ఇష్టమే, లేకపోతే ఈ ప్రపంచంలో బ్రతకలేడు. తనకు తాను అయిష్టమైన రోజు ఈ ప్రపంచంలో బ్రతకలేడు. అయితే స్వామీజీ, మరి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమే, అందుకే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? మరి ఆత్మహత్య చనిపోతున్నాడు కదా, చనిపోతున్నాడు. ఎందుకు చనిపోతూ ఉన్నాడంటే, ఇప్పుడు ఏ పరిస్థితులు అయితే తాను ఉన్నాడో అలా తాను ఉండడం తనకిష్టం లేదు. తనంటే తనకిష్టమే గాని అలా ఉండడం ఇష్టం లేదు. నేనుగా నేను ఎంతకాలమైనా కంటిన్యూ కాగలను? హంతకుడిగా కంటిన్యూ కావడం అవకాశం లేదు. కాబట్టి హంతకుడిగా ఎప్పుడయ్యాను? ఇటీవల అయ్యాను, అంతకుముందు నేను హంతకుణ్ణి కాదు. కనుక నేను హంతకుణ్ణి అనేటువంటి భావాన్ని భరించలేకపోతున్నాను గనక, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడా, దీనికి పరమావధి ఎక్కడా, దీనికి పరిసమాప్తి ఎక్కడా, దీనికి పరిష్కారం ఎక్కడా అని ఆలోచించినప్పుడు అర్థం గాక చనిపోతున్నాడు మనిషి అంతేగాని ఇష్టం లేక మాత్రం కాదు, దాన్ని భరించలేక. కాబట్టి కదాచిన్నాహం అప్రియః, నేను ఇప్పుడు నాకు అప్రియంగా లేను. ఇప్పుడు నాకు నేను అప్రియంగా లేను, నేను ప్రియంగానే ఉన్నాను. కనుక నేను ఎలా ఉన్నానో నాకు తెలియనప్పుడు. శాస్త్రం ఇలా చెప్తూ ఉంటే శృతి ఏషః సర్వేషు భూతేషు గూఢః కాని న ప్రకాశతే, ఇలా ఉన్నట్టుగా నాకు తెలియకపోవడానికి కారణం అసంస్కృత బుద్ధేహే. అసంస్కృత బుద్ధేహే న ప్రకాశతే. అవిజ్ఞేయం, అర్థం కావడం లేదు నేనేమిటో. అందుకని శాస్త్రం ఇక్కడికి రావాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇంతవరకు ఏదైతే తత్, అసలు ఫస్ట్ అస్థి ఏది ఉన్నదో ఆత్మ అస్థి, దానిని తెలుసుకుంటూ వస్తున్నా. ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే ప్రత్యేగాత్మ అనే దగ్గరికి ఇప్పుడు వచ్చాం. ఆత్మ అస్థి, ఇప్పుడు అయమాత్మ అహమస్మి, ఈ ఆత్మయే నేను అయ్యున్నాను. ఏ ఆత్మ, ఇంతవరకు ఏ ఆత్మ లక్షణాలు అయితే మనం తెలుసుకుంటూ వచ్చామో ఆ లక్షణాలు నాకన్నా భిన్నమైనటువంటివి కావు. కాబట్టి అహమస్మి ఎలా, ఆత్మరూపేణ, ఆత్మస్వరూపేణ. కనుక ఆత్మస్వరూపంగా నేను తెలుస్తూ ఉండాలి. ఇలా తెలిసిన తర్వాత ఆత్మే నేను, అహమస్మి అయం ఆత్మ, అయమాత్మ అస్మి, ఈ ఆత్మగా నేనున్నాను. నెక్స్ట్ బ్రహ్మమెవరు అని అంటే, నేను సచ్చిదానంద స్వరూపం గనక ఆయన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, నాకు ఆయనకి ఏ విధమైనటువంటి భేదం ఉండేందుకు అవకాశమే లేదు, అభేద దర్శనం ప్రాప్తం. ఎలాగూ అయం ఆత్మ, అంతవరకు వచ్చాం బ్రహ్మ, ఆయన కూడా తెచ్చి కలుపుకుంటే అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము. ఇది ఈక్వేషన్ ద్వితీయ అధ్యాయం ప్రథమ వల్లి. పరాంచికాని వ్యతృణతి స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్ కచ్చిద్ధీర ప్రత్యగాత్మానం ఐక్షత్ ఆవృత్త చక్షుః అమృతత్వం ఇచ్చన్. ఏషః సర్వేషు భూతేషు గూఢః న ప్రకాశతే. ప్రతిబంధకః అస్తి, కః ప్రతిబంధకః ఇతి. నేను నాకు తెలియకపోవడానికి సాధారణంగా ఏ విషయంలో కూడా ఏదైనా మనకు తెలియడం లేదు అంటే ప్రతిబంధకం ఉందని అర్థం. అబ్స్టకల్ ఏదో ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, అతను మాట్లాడుతున్నాడు, ఇంకొక వ్యక్తి వింటూ ఉన్నాడు, వాళ్ళిద్దరు హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, మనకు అర్థం కావడం లేదు. ఎంతెంతో ప్రయత్నం చేశాం అర్థం కావడం లేదు. కనుక ఎదురుగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు, మాటలు వినపడుతూ ఉన్నాయి, కానీ మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క ఆనందంలో మనం పాలు పంచుకోలేకపోతున్నాం. ఎందుకని, అది మలయాళం, ఇదే ప్రతిబంధకం. సరేనా, మలయాళం మాట్లాడుకుంటున్నారు, అది నాకు తెలియదు. భాష తెలియకపోవడం ప్రతిబంధకం. సపోజ్ భాష తెలిసిందనుకోండి, అర్థమైపోతుంది. ఏదైనా అట్లాగే ఉంటుంది. జస్ట్ గోడ దగ్గరికి వెళ్లి చెవి పెట్టి వినాలని ప్రయత్నం చేసి కూడా అత్త వినలేకపోవడానికి కారణం గోడ, ప్రతిబంధకం. గోడలు ఏం మాట్లాడుతోంది పక్కన, ప్రతిబంధకం అస్తి. కనుక ఎక్కడ ఏది మనకు తెలియకపోయినా అలా తెలియకపోవడానికి ప్రతిబంధకం ఉండాలి. కాబట్టి స్వయంగా ఆత్మ ప్రకాశిస్తూ ఉండినా తెలియకపోతూ ఉందంటే కారణం ఏమిటి? కహ పునః ప్రతిబంధ ఏమిటా బంధం? అది ఇప్పుడు తత్ అదర్శన కారణ ప్రదర్శనార్థం వల్లి ఆరభ్యతే. అతః తత్ అదర్శన కారణ ప్రదర్శనార్థం, అలా దర్శించకపోవడానికి కారణమేమిటో దానిని నిరూపించడానికి ఈ వల్లి ఆరభ్యతే, ప్రారంభమవుతోంది. విజ్ఞాతేహి శ్రేయః ప్రతిబంధ కారణే విజ్ఞాతేహి, ప్రతిబంధ కారణే విజ్ఞాతేహి శ్రేయః తద్ అపనయనాయ యత్నః ఆరబ్ధుం శక్యతే. ఏదైనా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిబంధకం గనక ఉంటే, అసలు ఆ ప్రతిబంధకం ఏమిటో తెలిస్తే దాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. అసలు ప్రతిబంధకమే అర్థం కాలేదనుకోండి, ఇంకా తొలగించే ప్రశ్నే లేదు. కనుక ఏదైనా సరే మనకు ఒక జ్ఞానం కలగకపోవడానికి విజ్ఞాతేహి శ్రేయః, శ్రేయస్సును తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రతిబంధ కారణే, ఒకవేళ ప్రతిబంధం ఉంటే ఆ కారణం ఏమిటో, ప్రతిబంధ కారణే తద్ అపనయనాయ, దానిని పోగొట్టే కొరకు. అపనయన, అపనయనాయ కాబట్టి అపనయ పోగొట్టు అని అర్థం. కాబట్టి తద్ అపనయనాయ యత్న ప్రయత్న, కాబట్టి ఆ ప్రతిబంధకాన్ని నివారించేటువంటి ప్రయత్నంలో ఆరబ్ధం శక్యతే, దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కనుక ప్రతిబంధకాన్ని నీవు నివారించుకోవాలని ప్రయత్నం చేసినా, అడ్డు తొలగించుకోవాలనుకున్నా, అసలు ప్రతిబంధకం ఏమిటో నీకు ముఖ్యంగా తెలియాలి. తెలిసిన తర్వాతే మనం దాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకని నేను తెలుసుకోలేకపోతున్నాను పరమాత్మని, కారణం ఏమిటి? భగవంతుడు, ఇది ఒకటమ. ఎవరు కారణం? యముడు మాట్లాడితే ఎట్లాగా ఉంటుంది, అందుకని అలా మాట్లాడే వాళ్ళంతా యముడిలాగా ఉండవు అని అంటాం. పరాంచి కాని వ్యతృణతి స్వయంభూహు, అది స్వయంభూహు సృష్టికర్త బ్రహ్మదేవుడు. స్వయం భవతి ఇది స్వయంభూహు. ఇప్పుడు మనం విగ్రహాలను కూడా అంటుంటాం, అది స్వయంభూ విగ్రహం అండి అంటాం. అంటే మనం తయారు చేసి అక్కడ ప్రతిష్ట చేసింది కాదు, దానంతటా అది వచ్చింది అని అర్థం. స్వతంత్రేణ, ఇంకొక దాని మీద ఆధారపడకుండా ఉండేటువంటి దాన్ని స్వయంభూహు. స్వతంత్ర ఇది స్వయం భవతి స్వయంభూహు. కనుక స్వయంభూహు మనకు కారణం అంటూ భగవంతుడు ఉన్నాడేమో గాని ఆయనకి కారణం మరొకరు లేరు, అందువల్ల ఆయన స్వయంభూహు స్వతంత్ర. అటువంటి స్వయంభూహు ఆ బ్రహ్మదేవుడు కాని పరాంచి వ్యతృణతి, జరిగిన విషయమంతా ఇది. కాని, కాని అంటే ఇంద్రియాలు అని అర్థం. కాని ఇంద్రియాణి ఇది పరాంచి ప్లేస్, పరాంచి పరాక్ ప్రత్యక్, ప్రత్యక్ అంటే మనకు ఆంతర్యానికి సంబంధించింది ప్రత్యక్షం, పరాక్ అంటే వెలుపలని అర్థం. కనుక స్వయంభూహు కాని ఇంద్రియాణి పరాంచి బాహ్యముఖంగా బహిర్ముఖంగా వ్యతృణతి, అది ఇంద్రియాలని బహిర్ముఖంగా సృష్టించాడు, అది తమాషా. అందుకని ఆ విధంగా పోతూ ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఇంద్రియాలు బాహ్య విషయాల మీదకు పోతూ ఉన్నాయి? సృష్టి అట్లుంది, అందువల్ల ఇప్పుడు మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేత్రాలున్నాయి, నేత్రాలు ఇటు పోయి చూస్తాయి, కానీ ఆంతర్యానికి అయ్యా నువ్వు అంతర్ముఖుడివి చేసుకో ధ్యానం అని ఉంటే అవి బయటకు వస్తుంటే అర్థమవుతుంది. ఎందుకని? సహజంగానే ఉంది అది, బాహ్యంలో చూడడం అనేటువంటిది సహజంగానే ఉంది. ఇలా చూడాలని నేను అనుకోలేదు, నేను తయారు చేసుకోలేదు. ఇది పరమాత్మ సృష్టి గనక, యోయత్ కర్త సతజ్ఞ, ఈ సృష్టికర్త ఎవరు, ఆయనకి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉన్నది గనక, అటువంటి జ్ఞానం కలిగినటువంటి పరమాత్మ తయారు చేశాడు దీన్ని. కనుక ఆయన ఇచ్చాడు నాకు ఈ దేహాన్ని రథాన్ని, కాబట్టి అన్ని కూడా ఆయనే ఇచ్చాడు, ఇంద్రియాలన్నీ కూడా ఇందులో ఆయనే అమర్చాడు. కాబట్టి ఇదొక సంహతి, ఇదొక నియతి, అనేకం కలిసి ఉన్నాయి ఇక్కడ, సంహతి అసెంబ్లేజ్. దీంట్లో నియతి ఏది ఎక్కడ ఉండాలన్నా ఉంది, కళ్ళు పైన పెట్టాలని ఆయనకి తెలుసు, చెవులు పక్కన ఉండాలని ఆయనకి తెలుసు, రెండు చెవులు ఉండాలని తెలుసు. ఎందుకు? రెండు వైపుల నుంచి శబ్దాలు వినిపిస్తాయి గనక, శబ్దం ఆకాశతత్వం గనక, శబ్దాన్ని గ్రహించడానికి ఒక చెవి ఉంటే లాభం లేదు, రెండు చెవులు ఉండాలి. అందుకనే ఒక చెవి ఉండి రెండవ చెవి పనిచేయని వాళ్ళు ఇట్లా అంటుంటారు, ఈ చెవే పనిచేస్తుంది అనుకోండి, సపోజ్ ఇక్కడ మాట్లాడాడు అనుకోండి. కాబట్టి రెండు చెవులు ఉండాలి. ఇదంతా తనకు తెలుసు, ఇదంతా జ్ఞానం. జ్ఞానం ఎవరికి? కర్తకి. సృష్టికర్త ఎవరో అతనికి సృష్టికి సంబంధించిన జ్ఞానం పూర్ణంగా ఉంది. విశ్వశకర్త విశ్వజ్ఞ, అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు సంహతి నియతి ఈ రెండు తయారు చేసుకుని ఈ తయారు చేశాడు ఈ ప్రపంచాన్ని, అట్లాగే నన్ను తయారు చేశాడు. కాబట్టి నా దేహం ఈ విధంగా ఉండాలి అని నేను నిర్ణయం చేసుకోలేదు ఎప్పుడు. ఇది పరమాత్మ చేసినటువంటి నిర్ణయం, స్వయంభూహో. కాబట్టి సృష్టికర్త నాకు ఇచ్చింది, అందువల్ల న్యాచురల్ గా సహజంగా నా నేత్రాలు బహిర్ముఖం అయ్యున్నాయి. ఎప్పుడైతే నేత్రాలు బహిర్ముఖం అయ్యున్నాయో బాహ్యంలో ఉండేటువంటి వస్తువులను చూస్తానే గాని ఆంతర్యం వైపుకి తిరగలేను. మరి ఆత్మ ఎక్కడ? ఏషః సర్వేషు భూతేషు గూఢః. మరి లోపలికి వెళ్ళి నేను చూడాలి, ఏం చూస్తాను? బయటికే పోతున్నాయి, దృష్టి అంతా బయటికి పోతుంది. ధ్యానంలో స్వామి అదే కదా తమాషా, ధ్యానంలో కూడా కళ్ళు మూయడమే గాని ఎవరిని ఒక్కటే చేయగలం మనం. ఇప్పుడు ఒకవేళ అందరం కలిసి ఆడి తీసుకెళ్లి ధ్యాన మందిరం అని ఆడు కూర్చొని పెట్టి అందరిని చేస్తే వాళ్ళ కళ్ళు మూయించగలం గాని ధ్యానం చేయించు. ఇప్పుడు అందరం చేసేది అదే, ఏ స్వామివారు చేసినా ఇంతే, నాయన ధ్యానం కూర్చోండి సామూహికంగా ధ్యానం చేస్తాం కూర్చుంటారు కళ్ళు మూస్తారు అంతే. తర్వాత ఏం జరుగుతుందో భగవంతుడికే తెలియాలి. ఎందుకో తెలుసా? ఎందుకని పరాంచికాని వ్యత్రణతి అది వచ్చిన బాధ. ఎప్పుడైతే బహిర్ముఖంగానే ఇంద్రియాలు ఉన్నాయో అక్కడ కూర్చుంటాడే గాని నువ్వు రెప్పలు వేయించొచ్చేమో, కళ్ళు అలా పడిపోతాయి గాని ఆ కళ్ళలో నుంచి ఎక్స్రే లాగా రేస్ ఎట్లా పోతాయో అట్లా దాంట్లో నుంచి వెళ్ళి ఇంటి దగ్గర తిరగతా ఉంటాయి. ఇంకా లోపలికి పోయేది ఎట్లా? ఎందుకు వెళుతూ ఉన్నాయి? కానీ పరాంచి, కానీ పరాంచి బహిర్ముఖమై ఉన్నాయి. తస్మాత్ దేర్ ఫోర్ ఈ కారణం చేత పరాంగ్ పశ్యతి అంతే. ఎప్పుడైతే ఇంద్రియాలు బాహ్యం వైపు ఉన్నాయో బహిర్ముఖంగా ఉన్నాయో కానీ పరాంచి విత్రణతి తస్మాత్ ఈ కారణం చేత పరాంగ్ పశ్యతి బాహ్యాన్ని చూడగలుగుతాం. ఇంకోటి చూసేందుకు అవకాశం లేదు. ఒక విధంగా అది కూడా మంచిది అనుకో కొన్నిటికి. అంటే సృష్టికర్త ఎప్పుడైతే అట్లా పెట్టాడో దానికి చాలా అర్థం ఉంది అన్నట్టు. ఎందుకని పూర్ణ జ్ఞానం కలిగిన వాడు. మనం అర్థం చేసుకోవడం కోసం ఉందే గాని విమర్శించడం కోసం లేదు. ఎందుకని మన జ్ఞానం అంతంత. కాబట్టి బాహ్యంలో ఉండే వాసనలే వినపడతాయి, ఇది మనకు తెలుస్తాయి కదా. ఇప్పుడు ఒక మల్లెపూలు తీసుకొచ్చాడు ఒక ఆయన, పక్కనే గోశాల ఉంది ఓకే. కానీ తమాష ఏంటంటే అది కూడా బహిర్ముఖంగా పెట్టాడు కనుక పరాంచి హాయిగా ఉన్నా. థ్యాంక్ గాడ్. కాబట్టి బాహ్య వాసనలే అందుతూ ఉన్నాయి. ఎందుకని ఆగ్రహించడం కూడా బాహ్యంలో జరుగుతూ ఉంది. అంతేగాని ఒక్కసారి ఆంతర్యంలో ఉండేదాన్ని చూడడం వరకైతే పర్వాలేదేమో గాని ఆగ్రహించడం కనుక వస్తే ఇంక బ్రతకలేము. అట్లా చూసినప్పుడు పరమాత్మ రక్షించడేమో మనల్ని. ఎందుకని అంత సువాసనలు అన్ని లోపల ఉండేవి గనక, అంత పుష్ప విలాపం లోపల ఏం చేస్తాం చెప్పండి. కనుక ఇది చూసారా, ఇలా ప్రతిదాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. కనుక ఏదైనప్పటికీ కూడాను ఎప్పుడైతే అలా బహిర్ముఖంగా ఉన్నాయో తస్మాత్ పరాంగ్ పశ్యతి బాహ్యంలో చూస్తున్నాడు. నా అంతరాత్మన్ పశ్యతి నా ఇతి. కనుక బాహ్యంలో ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో ఆంతర్యాన్ని చూడలేకపోతున్నాడు. కారణం సహజంగానే ఇంద్రియాలు బహిర్ముఖమై ఉన్నాయి. ఇది పరమాత్మ సృష్టిలోనే ఉంది. అయినప్పటికీ కచ్చిత్ ధీరహ, ఓ ఇది తమాషా, కచ్చిత్ ఏ వేలల్లో కోట్లల్లో ఒకడు కచ్చిత్ ధీరహ ధీర పురుషుడు ప్రత్యేగాత్మానం ఐక్షత్ సిదట్ కచ్చి ధీరహ ఏదో ఒక ధీర పురుషుడు ధీమాన్ వివేకి ఇతి వివేకి ధీమాన్ ధీర పురుష కచ్చి ధీరహ ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఆ ప్రత్యేగాత్మని ఐక్షత్ దాన్ని వీక్షించేటువంటి వాడై ఆవృత్త చక్షు దాన్ని అలా చూడడానికి ఆవృత్త చక్షు ఇది తమాషా. బహిర్ముఖంగా చక్షువులుంటే ఇతనొక్కడు మాత్రం తిప్పుతాడు దాన్ని వెనక్కి. ఒకనొకడు ఎవరో కొన్ని వేల మందిలో లక్షల మందిలో ఒకడుంటాడు పుణ్యాత్ముడు, అర్థమవుతుంది. అటువంటి వాడు మనుష్యానాం సహస్రేషు ఎవడో ఒకడు కచ్చిత్, ఏ ఒకనొకడు ధీర పురుష ధీమాన్ వివేకి ఆవృత్త చక్షు, అలా బహిర్ముఖమయ్యేటువంటి దృష్టిని అంతర్ముఖంగా తిప్పుతాడు నచికేత. దేనికండి? అమృతత్వం ఇచ్చన్, అమృతత్వం ఇచ్చన్, అమృతత్వాన్ని కోరుతూ. కాబట్టి ఏది చూసినా ఈ ప్రపంచంలో మృతంగానే ఉంది, ఏది పొందినా తృప్తి చెందలేము, కనుక అమృతత్వం కావాలి. అమృతత్వం ఇచ్చన్, నువ్వు ఏదైతే తెలుసుకోగోరి నా దగ్గరకు వచ్చావో అమృతత్వం కావాలని, అమృతత్వం ఇచ్చన్, అటువంటి అమృతత్వాన్ని పొందాలనుకునేటువంటి వాడు అందరిలో కనిపించడు. ఒకనొకడు కచ్చి ధీరహ అమృతత్వం ఇచ్చన్ ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఆవృత్త చక్షు ఇది. మనిషి ఆశించేది ఒకటి, బాహ్యంలో లభ్యమయ్యేది వ్యతిరిక్తం. బాగా అర్థం చేసుకో, తను ఆశించేటువంటి దానికి, తను ఏదైతే బాహ్యంలో పొందుతూ ఉన్నాడో దానికి పొత్తు కుదరడం లేదు. అందువల్ల ఆత్మజ్ఞానం కలగడం లేదు, అంతర్ముఖం కాలేకపోతున్నాడు. తృప్త భవిష్యామి, నేను తృప్తిగా ఉండాలి. చూడండి తమాషా, నేను తృప్తిగా ఉండాలి. దాని యొక్క ధోరణ ఏంటి? నేను తృప్తిగా ఉండాలి అని అంటున్నాడు. ఎలాంటి తృప్తి కావాలి నీకు? అనిత్య తృప్తి, నిత్య తృప్తి కావాలి. కనుక నిత్య తృప్తి అనేది మరొక దాని మీద ఆధారపడి ఉంటే అది నిత్య తృప్తి అయ్యేందుకు అవకాశం లేదు. కనుక ఏది ఈ ప్రపంచంలో మనం పొందినా పార్షియల్ గానే ఉంటది ఆనందం అనేటువంటిది. ఇప్పుడు కంటి ద్వారా ఒకటి చూచామనుకోండి, అది చెవికి వినిపించదు. ఇప్పుడు పరాంచి అన్నప్పుడు కూడా ఇంకో తమస్సుంది. దూరంగా ఒక మనిషి కనపడుతూ ఉన్నాడు, కళ్ళు చూస్తూ ఉన్నాయి, కానీ అతను ఏం మాట్లాడుతున్నాడో వినాలనుకునేటప్పుడు చెవులకు అర్థం కాదు. చూడండి ఇక్కడే కాన్ఫ్లిక్ట్. ఇంద్రియాలైతే ఉన్నాయి, కానీ నేను ఎందుకు చూస్తున్నాను మనిషిని అంటే ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడో వినాలి అని, కానీ వినేందుకు అవకాశం లేదు. మనిషి కనపడుతున్నాడు, మాట వినపడదు. ఒక్కోసారి మాట వినపడుతుంది, మనిషి కనపడదు. పక్క రూంలో మాట్లాడుతున్నారు, విషయం అర్థమవుతుంది, ఆయన ఎవరో తెలియదు. చూసారా? కాబట్టి ఎక్కడైతే కన్ను తెలుసుకుంటూ ఉందో అక్కడ చెవి లేకుండా ఉంది, చెవి ఎక్కడైతే తెలుసుకుంటూ ఉందో అక్కడ కన్ను ఉపయోగం లేకుండా కనపడతా ఉంది. కనుక ఏ మాటలైతే నాకు అందంగా అనిపిస్తూ ఉన్నాయో, మంజులకరంగా ఉన్నాయో, వీణులకు విందుగా ఉన్నాయో, ఆ వ్యక్తిని నేను చూడాలని అభిప్రాయపడుతుంటే అక్కడికే చూడలేకపోతున్నా. కనుక వ్యక్తి కనిపిస్తూ ఉండినా ఆ మాటలు వినాలనుకుంటే వినలేకపోతున్నా. కాబట్టి ఏదైతే కనపడుతూ ఉందో ఆ కనపడేటువంటి వాటిలో వినపడలేదనేటువంటి వెలుతుంది. ఏదైతే వినపడుతూ ఉందో ఆ వినపడేటువంటి దాంట్లో కనపడడం లేదనేటువంటి వెలుతుంది. కాబట్టి ఏది పొందినా ఈ ప్రపంచంలో నేను ఇది పొందున్నాననేటువంటి తృప్తి కన్నా ఇంకేదో నాకు లేదనేటువంటి అసంతృప్తి ఉంది. తృప్త భవిష్యామి, నిత్యతృప్తి కావాలి. ఎక్కడొస్తుంది ఇక్కడ నిత్యతృప్తి? కనుక ఏ వస్తువును పట్టుకున్నా ఆ వస్తువు తనలో ఉండేటువంటి తన స్థితి చేత పరిమితంగా ఉంది. గనక పరిమితమైనటువంటి ఆ వస్తువు నాకు గనక దాని మీద మనస్సుంటే సుఖాన్ని ఇస్తుంది, లేకపోతే ఇవ్వలేకపోతుంది అది. కాబట్టి ఇది సుఖ వస్తువు అని చెప్పడానికి కూడా ప్రపంచంలో లేదు. ఎందుకని? ఒకరికి సుఖాన్ని ఇచ్చేటువంటివి మరొకరికి ఇవ్వలేకపోతూ ఉన్నాయి. ఒకరికి మంచిగా ఉండేటువంటి వ్యక్తి మరొకరికి మంచిగా ఉండలేకపోతున్నాడు. ఒకరికి ఇష్టమైనటువంటి వ్యక్తి మరొకరి కష్టంగా కనిపిస్తున్నాడు ఈ ప్రపంచంలో. కారణం ఏమిటి? ఆ చూసే వ్యక్తిలో ఉండేటువంటి రాగద్వేషాలే గాని ఇంకోటి మాత్రం కనీ కాదు. కాబట్టి మనలో గనక రాగద్వేషాలు మారుతూ ఉంటే ప్రపంచం ఇచ్చేటువంటి సుఖ దుఃఖాలు కూడా మారిపోతూ ఉంటాయి. నిన్న మనకు ఆనందాన్ని పంచిన వాడు ఈరోజు ఆనందాన్ని పంచలేకపోతాడు. ఎందుకని? ఆ మనిషి మీద ఉండేటువంటి అభిప్రాయం మారిపోయింది గనక. ఇది పరిమితమైనటువంటి ప్రపంచం. కానీ నాకు కావాల్సింది తృప్త భవిష్యామి, ఇటువంటి తృప్తి. బాహ్యంలో ఎక్కడ నాకు అర్థం కావడం లేదు, కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమవుతుంది చక్కగా. నాకేం కావాలో నాకు తెలుసు, నంబర్ వన్. నాకేం కావాలో నాకు తెలుసు. నేను తృప్తిగా ఉండాలి, నిత్యతృప్తితో ఉండాలి, నిత్యానందంగా ఉండాలి అనేది నాకు తెలుసు. కానీ అది ఏదైతే నేను ఆశిస్తూ ఉన్నానో అది ఇక్కడ లభ్యం కాదు అనేది కూడా నాకు తెలుసు. ఎందుకని? పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పరిమితమైనటువంటి ఈ ప్రపంచంలో నేను పొందలేను గనక ఒకవైపేమో నాకు కావాలనేది వేరుగా ఉంది, ఇక్కడ నాకు లభ్యమయ్యేది వేరుగా ఉంది. ఈ రెంటి మధ్య కూడాను ఘర్షణ. ఘర్షణలో ఉండే మనసు ఎలా అంతర్ముఖం అవుతుంది? నెక్స్ట్ క్వశ్చన్, ఎట్లా ఏ విధంగా అంతర్ముఖం కావాలి? చక్కగా ఏ సమస్య లేని వాడు అలా పడుకోగానే నిద్రపోగలడేమో గానీ, సమస్యల మధ్య కూరుకుపోయిన వ్యక్తి హాయిగా నిద్రపోవాలంటే ఈ ప్రపంచంలో సాధ్యం? సమస్యలు నిద్రపోనివ్వు. కనుక అంతర్ముఖం కావాలి అనుకునేటువంటి వ్యక్తి బెడ్ మీద పడుకుంటేనే నిద్ర రానప్పుడు తనలో తాను పడుకోవాలంటే అంత తేలిక? క్షీరసాగరం అది, క్షీరసాగరం. తనలో తాను పవళించడం అనేటువంటిది క్షీరసాగరం. అదే ధ్యానం. ధ్యానంలో ఏం చేస్తావు నువ్వు? ధ్యానంలో ఎవరు లేరు. ధ్యానంలో ఎవరున్నారు? నీ కూడా ఒక భగవంతుడే ఉన్నాడు. నువ్వెందుకు వెళుతున్నావు అక్కడికి? ఆయన్ని ఖాళీ చేయించడానికి. క్షీరసాగరంలో విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు, శేషశాయి. నువ్వు లోపలికి పోయేది ఎందుకు తెలుసా? ఆయన్ని ఖాళీ చేయించడానికి. స్వామి మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి, స్థితి నేను పడుకుంటా. నేను పడుకుంటా కొంచెం హాయిగా నిద్రపోవాలని ఉంది, నేను కొద్దిసేపు పడుకుంటా, మీరు లేవండి అనడం కోసమే ధ్యానం. ఇంకేంటాడు మసాజా? అది లక్ష్మీదేవి పని, మన పని కాదు. అది మనకు సంబంధించిన వర్కే కాదు అసలు, ఆవిడ ఒప్పుకోదు అసలు. అంతవరకు మనం వెళ్ళకూడదు. ఆయన ఖాళీ చేశామనుకోండి, ఆవిడ పొమ్మని చెప్పాల్సిన అవసరం లేదు, ఆవిడ కూడా పోతే మనం పడుకోవడం అంతే. కనుక ప్రతిరోజు పాల సముద్రంలో పవళించడానికి పోవాలి, ఇంకోటేం లేదు. మరి ఆ పాల సముద్రంలో పవళించాలంటే ఎట్లా పవళించాడు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. శాంతాకారం, శాంతిగా ఉండేవాడు పవళించగలడే గాని అశాంతితో ఉండేవాడు పవళించలేడు. సమస్యల మధ్య కూరుకుపోతూ శాంతాకారం ఎట్లా కుదురుతుంది? సో అక్కడికి పోయినా కూడాను హాయిగా ఉండగలగాలి. ఎందుకో తెలుసా? లోపల కూడా అంత తేలికైంది కాదు పాల సముద్రం. దీని మీద పడుకోవాలి, అది ఆలోచించండి. మొత్తం మీరేమన్నా ఏదో కుషన్ బెడ్లు అవి ఇవి ఇవన్నీ ఊహిస్తుండారేమో. ఓ చిన్న పాము అడగ కనపడితే చాలు పీల్చి, ఏమండి పాము కొట్టండి అని ఇటు పోతుంటాడు మనిషి. ఆయన కొట్టాలి, ఈయన వెనక్కి వెళ్ళాలి. ఈ పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి పాల సముద్రంలో మనం పడుకోవడం అంటే పాలే ఉందో, పాల వరకు పర్వాలేదు. ఏది తాగేవన్నీ మన పాలు, మిగిలినవి పొరల పాలు. కానీ ఇక్కడ పాల సముద్రంలో ఉండేది ఎవరు? ఆదిశేషుడు. అది మర్చిపోవడానికి మన అవకాశం లేదు. కనుక ఈ భయాల మధ్య నువ్వు హాయిగా ఉండలేవు, వెలితితో నువ్వు హాయిగా ఉండలేవు. కనుక ఇది ఒకవైపు తెలుస్తూ ఉండినా, నాకు కావలసింది ఏదో నాకు తెలుసు, అది ఈ ప్రపంచంలో పొందలేమని కూడా తెలుసు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, ఏషః సర్వేషు గూఢః అంటూ ఈ ఆత్మ అందరి యొక్క హృదయంలో ఉందని తెలియజేస్తూ ఉంది. కానీ అక్కడికి నేను వెళ్ళాలి. అలా వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అశాంత మనసః. అదే అసంస్కృత బుద్ధేహే, ఇంతకుముందు చూసాను చూసారా, అసంస్కృత బుద్ధి. ఇంకా బుద్ధి సంస్కరింపబడడం లేదు. కనుక అశాంతితో అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేదు. కాబట్టి ఎవడైతే వీటిని అన్నిటి కూడా జయించి ఉంటాడో కచ్చి ధీరహ, అది రాగద్వేషాలను తటస్థపరిచినటువంటి వాడు, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు, ఇంద్రియాలు సహజంగానే బహిర్ముఖం అవుతూ ఉండినా వాటి వలలో, ఇంద్రియ విషయాల వలలో పడినటువంటి వాడు కచ్చి ధీరహ. అందుకని ధీర పురుషుడు. ధీరుణ్ణి ఎదుర్కోలేం. అట్లాగే ఇంద్రియాలు బలహీనుల్ని ఎదుర్కొంటాయేమో గానీ ధీర పురుషుణ్ణి ఎదుర్కొనేందుకు అవకాశమే లేదు. కాబట్టి ఈ ఇంద్రియ విషయాల్లో తగులుకుపోయి అంతర్ముఖం కాలేకపోవడానికి బ్రహ్మదేవుడు స్వయంభూ కాని పరాంచి వ్యతృణతి, అది ఒక కారణం. అది ఒక కారణం. ఇంకొక కారణం కూడా ఉంది బాగా ఆలోచిస్తే. ఏమిటంటే ఇంద్రియాలు బహిర్ముఖమైనంత మాత్రాన నువ్వెందుకు అంతర్ముఖం కలేవు? అది ఇప్పుడు స్వయంభూ పరమాత్మ తయారు చేశాడు ఇట్లా మన ఇంద్రియాలని బహిర్ముఖం చేశాడు. వాక్యంలో ఉండేటువంటి విషయాన్ని కళ్ళు చూస్తూ ఉన్నాయి. ఓకే, దానికి నువ్వు అంతర్ముఖం కాలేకపోవడానికి ఎక్కడ కనెక్షన్ ఉన్నాయి? ఇప్పుడు తలుపు ఉంది, తలుపు వేసుకుని లోపలికి పోవా లేదా? అందుకే కదా బోల్ట్ పెట్టేది. కనుక తలుపు తీసి ఉంటే బయట విషయాలు కనపడుతూ ఉన్నాయి, తలుపు వేసుకొని లోపలికి పోతాం బయట విషయాలు కనపడవు. కాబట్టి తలుపు ఉండేది బయట విషయాన్ని చూపెట్టడం కోసమే. చూడకుండా మనమే తలుపు వేసుకొని లోపలికి పోతున్నాం, పడుకుంటున్నాం. కాబట్టి బహిర్ముఖం చేశాడు ఇంద్రియాలని, కాదనడం లేదు. పరాంచి పరాక్ అంత మాత్రం చేత ఎందుకని అంతర్ముఖం చేయలేకపోతున్నాం? కాబట్టి కేవలం ఇంద్రియాలు బాహ్యంలో ఉన్నవి గనక, బాహ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నవి గనక, బహిర్ముఖం అవుతూ ఉన్నవి గనక నేను అంతర్ముఖం కాలేకపోతున్నాను అనడం సంపూర్ణంగా సత్యం కానీ కాదు. అది ఇతరుల మీదకి నెపం నెట్టడం. ఆ ఇతరులు ఎవరు? అందరి మీద ఏదో ఒకటి వేయడానికి అలవాటు పడ్డాం గనక భగవంతుడి మీద కూడా వేసేయగలం. కాబట్టి ఆయనలా పెట్టాడండి, చాలామంది చెప్తారు దీన్ని. ఏమిటి స్వామీజీ, అసలు ఆయనే కదా ఇవన్నీ క్రియేట్ చేసింది. సరే, ఆయన క్రియేట్ చేశాడు, పాపం తెలివి తక్కువై నువ్వెందుకు తెలివిగలవాడివి దానివైపు పోవడం? తెలిసి తమరికి అర్థమవుతుంది కదా, నువ్వు కోరుకునేటువంటి ఆనందం అది కాదని, మరి నువ్వెందుకు పోతున్నావు? కాబట్టి కేవలం ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉండడం వల్లనే కాదు, అండర్స్టాండ్, విషయ భోగాసక్తి కూడా ఉంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, విషయ భోగాసక్తి ఉంది. కాబట్టి మీకు నాకు ఏ నేత్రాలు ఉన్నాయో అవే రమణ మహర్షికి కూడా ఉన్నాయి, అవే ఆది శంకరాచార్య స్వామికి ఉన్నాయి. వాళ్ళకేం ప్రత్యేకమైన నేత్రాలు? వేరు కావచ్చు, పుణ్యాత్ముడి దృష్టి వేరు కావచ్చు. కాబట్టి కంటి డాక్టర్ని వెళ్ళి మీరు అడిగితే ఏమండి, స్వాముల వాళ్ళకి వేరుగా ఉంటాయా కళ్ళు అండి? ఏముండవు ఆయన అట్లాగే. సిన్నర్కి ఎట్లుంటాయో సెయింట్కి కూడా అట్లాగే ఉంటాయి, ఎందుకంటే నిర్మాణం ఒక్కటే. కానీ దాంట్లో నుంచి చూసే పద్ధతి ఉంది, చూచారా వేరు. కనుక ఒక చోరుడు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఏమి మనం అపహరిస్తే బాగుండని ఆలోచిస్తాడు, ఒక సాధువు ఎవరికి ఏం మేలు చేస్తే బాగుండని ఆలోచిస్తాడు, ఎవరికి నేను ఉపయోగపడగలనని ఆలోచిస్తాడు. అది దృష్టి, జ్ఞాన దృష్టి, ప్రేమ దృష్టి. కళ్ళు ఒకటే, దృష్టి వేరు. అట్లాగే మనకున్నటువంటి కళ్ళు వాళ్ళకు కూడా ఉన్నాయి, మనకున్న చెవులే వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళు వింటున్నారు, మనం వింటున్నాం. మనం వినేది వేరుగా ఉంది, వాళ్ళు వినేది వేరుగా ఉంది. వాళ్ళు ఎక్కడ భగవత్ సంబంధమైనటువంటి విషయాలుంటే హాయిగా వింటున్నారు, శ్రవణం మన అట్లేవు. ఇతరులను గురించి చాడీలు చెప్తే వినడానికి ఆమెమైంది, ఈమెమైంది, ఆయన ఏమయ్యాడు, అది ఏమైంది, వాళ్ళ డబ్బులు ఏమైనా, వీళ్ళ డబ్బులు ఏమైనా, వాళ్ళు ఎట్లా పోయినారు, వీళ్ళు ఎట్లా పోయినారు, వాళ్ళు పోయినారా, పోయినారా, బాగా పోయినారా, నిజంగా మళ్ళీ ఒకసారి చెప్పు అబ్బా. పునః పునః శ్రవణం, మననం, ఇది ఇది మననం. అర్థమవుతుంది? కనుక చెవులు విన్నంత మాత్రాన నష్టం లేదు, కళ్ళు చూసినంత మాత్రాన నష్టం లేదు, బుద్ధిలో జ్ఞానం లేకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. గనక బుద్ధిలో జ్ఞానం లేనప్పుడు ఏముంది? అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉండడమే కాకుండా అజ్ఞాన జనిత అధ్యాస కూడా ఉంది. అందుకని ఆ విషయ భోగాలు ఏవైతే ఉన్నావో అవి నాకు ఆనందాన్ని ఇస్తాయి అనేటువంటి భావన నా దగ్గర ఉండడం వల్ల వాటి వైపుకు పోతూ ఉన్నాను. కనుక కేవలం బాహ్యంలో ఇంద్రియాలు బహిర్ముఖం కావడం వల్లనే కాదు, పరాంచి కాని సరిపోదది. కేవలం ఇంద్రియాలు బహిర్ముఖమైనంత మాత్రాన దాని వల్లనే గనక బాహ్య ప్రపంచంలో చెరించాలి, అంతర్ముఖం కాలేకపోవాలంటే అది అందరికీ ఉండాలి అట్లాగే. కానీ చాలా మంది మరో విధంగా ఉండరు, వాళ్ళని ఇంద్రియాలు ఏమి కష్టపెట్టలేకపోతూ ఉన్నాయి, మనలాగే చిరిస్తున్నారు ఈ ప్రపంచంలో. యథా సంహరతే ఛాయన్, మనలాగానే చరంతి. మనం ఎట్లా జీవిస్తున్నాం వాళ్ళు అట్లాగే జీవిస్తూ ఉన్నారు. రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. కాబట్టి ఏ వస్తువును చూచి మనం గందరగోళంగా తయారై మనసును పాడు చేసుకుంటున్నామో అదే వస్తువును చూచినప్పుడు ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉంది? ఏ విధమైన మార్పు లేకుండా ఉంది. ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదేతి ప్రసన్నత. కాబట్టి ఒక ప్రసన్నమైనటువంటి స్థితి ఆ మనస్సుకు ఉంది. చూడడం వరకే కాదు, ఆ చూచినప్పుడు మనలో ఏముందో దాన్ని కూడా చూస్తున్నాం మేము. ప్రపంచంలో ఉన్నదినట్లుగా ఎవరూ చూడరు ఈ ప్రపంచంలో. తనలో ఏదుందో అదే చూస్తారు ఈ ప్రపంచంలో. బంగారు జింకన ఒక సీతమ్మే కాదు చూచింది, లక్ష్మణ స్వామి కూడా చూచాడు. వాట్ నెక్స్ట్? చూడడమే కాదు, వదిన వద్దు నా మాట విను. ఎందుకని? ఎక్కడన్నా ఉందే బంగారు జింక. ఏమో నేననుకోవడం లేదు, బంగారు జింక ఏదన్నా ఉంటే లాహోర్లోనో కరాచీలోనో ఉంటది. కానీ వదిన ఇంకో చోట కందహార్లు ఉంటదేమో, ఇంకో చోట ఉంటదని నేను అనుకోవడం లేదు. నా మాట విను, అది కాదది. మరి ఇద్దరు చూస్తున్నారు కదా, ఇద్దరు చూస్తున్నారే. బంగారు జింక ఇద్దరికీ కనపడతా ఉంది, కానీ ఒకరిని కష్టాల పాలు చేసింది, మరొకరు వివేకం కలిగి ఉండడం వల్ల. స్టోరీలోకి వెళ్ళకండి, ఎంతవరకు ఏకదేశీయం అర్థమవుతుంది. కనుక ఈ ప్రపంచం కూడా అంతే, అందరినీ భ్రమింపజేయలేదు. అంత శక్తి ఈ ప్రపంచానికి లేదు. కనుక ప్రపంచం ఎక్కడైనా సరే భ్రమింపజేసింది అంటే ఎదురు నిలబడేటువంటి వ్యక్తి యొక్క శక్తిని సగం వాలి హరిస్తాడు అని చెప్పినట్టుగా, అవి ఎదుటి మనం పడగానే మన శక్తి సగం పోతూ ఉంది. అది రామాయణం లేదనుకోండి, ఏదో నుడి నానుడి నాలుకల మీద కదులుతూ ఉంది కనుక చెప్తాను. కాబట్టి విషయ భోగాసక్తి ఉండడం వల్లనే అంతరాత్మ వైపుకు తిరగలేకపోతున్నాము. తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్. ఈ కారణం చేత ఎప్పుడైతే విషయ భోగాసక్తి ఉందో, ఈ విషయ ప్రపంచంలో ఏవైతే నాకు గోచరిస్తూ ఉన్నాయో, నాకు ఇవి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయనేటువంటి అభిప్రాయం ఆంతర్యంలో సిద్ధంగా ఉందో, కనుక మనసు బహిర్ముఖం అవుతూ ఉంది. కశ్చిత్ ధీరః, దీనిని అర్థం చేసుకుని ధీర పురుషుడు ఎవరో ఒకడు, ఏ వేలల్లో ఏ లక్షల మందిలో ఒకడు కనపడతాడు. మనుష్యాణం సహస్రేషు, ఆ వేలల్లో ఒకడు కనపడతాడు మనకు చాలు. అతను ఒక్కడే ఆదర్శం. ఎంతమంది జీవిస్తున్నారు ఈ ప్రపంచంలోని కాదు, ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి కావాలి. ఒక రాముడు కావాలి, ఒక కృష్ణుడు కావాలి, ఒక శంకరాచార్య స్వామి కావాలి, అంతే. వాళ్లను చూచి ప్రపంచం ఆదర్శంగా తీసుకుంటది. కాబట్టి కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానమైక్షత్. కాబట్టి నేను దర్శించదగింది ప్రత్యగాత్మ, అయమాత్మ, ఈ ఆత్మనే దర్శించాలి అని. ఈ ఆత్మను దర్శించాలి గనక సర్వభూతేషు గూఢ, సర్వేషు భూతేషు గూఢ. కాబట్టి అందరిలో అంతరాత్మగా ఏదైతే ఉందో ఇది ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మను దర్శించడానికి ఆవృత చక్షు అమృతత్వం ఇచ్చన్, అమృతత్వం ఇచ్చన్. కాబట్టి అమృతత్వాన్ని పొందాలని అభిప్రాయపడడం చేత సహజంగా పోయే వాటిని దారి మరలించడం జరుగుతుంది. ఇది ఉత్తర వాహిని, ఇది ఉత్తర వాహిని. శంకరాచార్య స్వామి ఏవం స్వభావేపి సతి లోకస్య కశ్చిత్ నద్యాః ప్రతిశ్రోతః ప్రవర్తనమివ ధీరః ధీమాన్ వివేకీ ప్రత్యగాత్మానం పశ్యతి ఇతి. భాష్యం, శంకర భాష్యం. ఆ కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానం ఐక్షత్ ఆవృత్త చక్షుః అన్నప్పుడు శంకరాచార్య స్వామి అక్కడ భాష్యం రాస్తాడు. ఏ విధంగా అంటే సహజంగా, ప్లీజ్ సీ దిస్, కచ్చిత్ నద్యాః ప్రతిశ్రోతః. సహజంగా నది ప్రవహిస్తూ ఉంది అనుకోండి, నది ప్రవహిస్తూ ఉండేటప్పుడు ఒకవైపు పోతూ ఉంది నది, జీవనది ప్రవహిస్తూ ఉంది. కానీ ఎక్కడైనా సరే అడ్డుకట్ట వేస్తే, ఒక ఆనకట్ట కట్టేశాం అనుకోండి బ్రిడ్జ్, అప్పుడేమవుతుంది? వాటర్ మళ్ళీ బ్యాక్ తిరుగుతుంది. అర్థమవుతుంది? ఆ విధంగా ముందుకు పోయేటువంటి ఈ ఇంద్రియాల పరుగుని ఒక్కసారి ఆపి ఆ వేగాన్ని తగ్గించి కచ్చి ధీరః, ధీర పురుషుడు ఎవరో ఒక్కసారి దాన్ని వెనక్కి తిప్పుతాడట. ఒక్కసారి సహజంగా నదులు తిరుగుతాయి. ఇది పుణ్యకార్యం, అందువల్ల పుణ్యతీర్థాలు. మీరు వినుంటారేమో ఉత్తరవాహిని అంటాం. ఉత్తరవాహిని అంటే ఏంటో తెలుసు? ఇవి అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు కాశీలో ఉంది ఒక ప్లేస్లో, అట్లాగే మనకు ఋషికేశ్లో పూర్వం ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఎందుకంటే నదులు కూడా మారుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఉత్తరకాశీలో ఉంది, బెనారస్ లో ఉంది మనకు, కాశీలో. ఏమిటో తెలుసా? నది ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది, ఇలా ఉత్తరం నుంచి ఇట్లా దక్షిణానికి వస్తుంది అనుకోండి, మళ్ళీ ఇటు తిరుగుతుంది ఒక దశలో, ఆ వైపుకే తిరుగుతుంది. ఎందుకంటే అక్కడ మిట్టగా ఉంటుందేమో, అందుకని పల్లం వైపుకే పోతుంది కనుక వాటర్ ఫైన్ షీట్స్ లెవెల్ అటు నుంచి ఇటు తిరుగుతుంది. అది తిరిగి అలా వెళ్లి ఇంకొక చోటు నుంచి అట్ట పోతుంది. ఈ మధ్యలో ఒక రౌండ్ గా ఒక సర్కిల్ ఏర్పడిపోతుంది. ఇలా పోతున్నటువంటి నది అలా పోకుండా ఇలా తిరుగుతుంది. ఇట్లా తిరిగి ఎక్కడైతే బయలుదేరిందో అక్కడికే వస్తుంది. అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అలా డౌన్ ఉంటుంది, అటు వెళ్ళిపోతుంది నది. దీనిని సంగమ స్థానం కింద మనం గుర్తిస్తాం. తీర్థ స్నానానికి ఇది ఎన్నుకుంటాం. దీన్ని పుణ్యక్షేత్రం అంటాం. ఇది పుణ్య నదీ తీర్థం, పుణ్యతీర్థం ఇది. అందుకని అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. ఆ మధ్యలో ఉండే వాటర్లో చక్కగా స్నానం చేసి నేను పునీతుడయ్యాను అని భావన చేస్తూ ఉంటారు. ఇది ఉత్తరవాహిని, ఉత్తరవాహిని. ఎందుకని సహజంగా ముందుకు పోతూ ఉండినా, అర్థమవుతుంది, సహజంగా ముందుకు పోతూ ఉండినా నది అనుకుంటూ ఉందట నేను ఎక్కడి నుంచి అయితే కదిలొచ్చానో అక్కడికే పోతానని ఇటు తిరుగుతూ ఉందని. అది ఇంకేలేదు తమాష. ఇది ఎదురిత, అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఏ నది ఈ పని చేయలేదు. కచ్చిద్దిరహ, ఏదో ఒక నది ఈ పని చేస్తుంది. ఆ చేసిన దానికి దాన్ని పుణ్యస్థలంగా తీర్థస్నానానికి మనం గుర్తిస్తూ ఉన్నాం. పుణ్యతీర్థం, పుణ్యతీర్థం. అక్కడికి వెళ్లి మనం దర్శించాలి. ఎందుకని అక్కడ మళ్లీ ఉత్తరవాహిని అవుతూ ఉంది నది అని. కాబట్టి ముందుకు పోయేటువంటి నది ఎక్కడైతే ప్రతిశ్రోత మళ్లీ తిరిగి వెనక్కు ప్రవహిస్తూ వస్తూ ఉందో అది ఉత్తరవాహిని, అది పుణ్యప్రదమైనటువంటిది. అందువలని ఆ నదిని చూస్తే పుణ్యం, సాధు దర్శనం పుణ్యం. అందుకే సాధు దర్శనం పుణ్యం. ఎందుకో తెలుసా, బహిర్ముఖం అయ్యి ప్రపంచం వైపు పరిగెత్తకుండా మళ్లీ తను ఎక్కడి నుంచి అయితే కదిలొచ్చాడో, యథోవా ఇమాని భూతాన్ని జాయంతే, అక్కడికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాడు సాధువు గనక. సాధువు అంటే సన్యాసిని కాదు అర్థం. ఈ విధంగా ప్రయత్నం చేసేటువంటి ప్రతి ముముక్షువు సాధువే. సాధు జీవనం కలిగిన వాడు ఎవడైనా సాధువే, గృహస్థమైనప్పటికి కూడాను. ఎందుకని రాగద్వేషాలు ఒక్కటే తటస్థం కావాలి. నివృత్తి రాగస్య గృహం తపోవనం. ఎవరి యొక్క రాగద్వేషాలైతే సంపూర్ణంగా తటస్థమైపోయినాయో అటువంటి వాళ్ల ఇళ్లు కూడాను ఆశ్రమాలే అన్నది శాస్త్రం. అర్థమవుతుందే, ఇల్లు కూడా ఆశ్రమాలే, గృహాలు కూడా ఆశ్రమాలే. ఎందుకని ఆ గృహంలో జీవించే వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. కనుక ఉత్తరవాహిని ఏ విధంగా అయితే నది ఆ వైపుకి తిరిగిపోతూ ఉందో అట్లాగే కశ్చిద్ ధీరహ ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ పరాచః కామాన్ అనుయంతి బాలాః తే మృత్యో యంతి వితతస్య పాశం అధ ధీరాః అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే. నాట్ ఇవ, ఇహ కరెక్షన్. కనుక ఎప్పుడైతే ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉన్నవో, పరాచః బాలాః, పరాచః కామాన్ అనుయంతి, కామాన్ అనుయంతి, కామాన్ అనుయంతి తే మృత్యోహో, మృత్యోర్యంతి, మృత్యోహో యంతి వితతస్య పాశం, వితతస్య పాశం. బోహగా అది చిన్న తాడు కాదు, అది పాశం అంటే తాడు, చాలా పెద్ద తాడు. వితతస్య విస్తీర్ణమైనటువంటిది, విశాలమైనటువంటిది, అంటే ఎంతమందినైనా పట్టుకుపోయేటువంటి మృత్యోహో పాశం, మృత్యుపాశంలో పడిపోతూ ఉండారు తే వారు. ఎవరు, ఎవరైతే ఈ విధంగా ఇంద్రియ విషయాల్లో ఇంద్రియ సుఖాల్ని అనుభవించాలి అని అనుకుంటూ బాలాహ ఇవ చిన్నపిల్లల్లాగా, చిన్నపిల్లల్లాగా, వాళ్ళకి తెలియదు. ఎందుకని నిప్పైనా పట్టుకోగలరు. ఇది అగ్ని, మనం పట్టుకోకూడదు, ఈ చేతులు కాలుతాయి అనేటువంటి జ్ఞానం పిల్లలకు ఎట్లాగైతే లేదో బాలాహ ఇవ. కాబట్టి ఆ పిల్లల్లాగానే వాళ్లు కూడా పాపం కామాన్ అనుయంతి. కాబట్టి కామ్య సంబంధంగా ఈ ప్రపంచంలో తృప్తి చెందడానికి కోరికలను తగిలించుకొని తిరుగుతూ ఉంటారు. అత ధీరాహ, ఒకవైపు వాళ్లు అట్లా పోతూ ఉంటే పిల్లల్లాగా, ధీరాహ అమృతత్వం విదిత్వ జ్ఞాత్వ ఇతి. కానీ ధీర పురుషులైనటువంటి వాళ్ళు అమృతత్వాన్ని తెలుసుకొని ఏమని ధ్రువం అమృతత్వం విదిత్వ అధ్రువేషు అనిత్యేషు ఇతి. ఇహ ఇహ లోకే అధ్రువేషు అనిత్యేషు నా ప్రార్థయంతే నా ఇచ్చంతే నా ప్రార్థయంతే. కనుక ఒకవైపు ఈ ప్రపంచంలో ఉండేటువంటివన్నీ కూడా సుఖాన్ని ఇస్తాయని అభిప్రాయపడుతూ అజ్ఞానంతో పిల్లల్లాగా కోరికల మధ్య పరిగెత్తుకుంటూ కొందరు పోతూ తత్పర్యవసానంగా ఏం జరుగుతూ ఉంది ఈ ప్రపంచంలో అనుభవిస్తూ ఉండడం, అనుభవించడంలోనే ఆ అనుభవించేటువంటివి కూడాను బలహీనం కావడం. నిన్న రథం చూసినట్టుగా రథం తిరిగి 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 ఏమవుతుందో. కాబట్టి కారు తిరిగి తిరిగి అలిసి అది కొంతకాలం అయ్యేటప్పటికీ పార్ట్స్ అన్ని ఎట్లా ఊడిపోతూ ఉంటాయో, టైర్లు ఎట్లా అరిగిపోతూ ఉంటాయో, ఒక దశలో దేనికి పనికి రాకుండా షెడ్లో ఎట్లాగైతే పడిపోతుందో, అట్లాగే ఇంద్రియాలను ఆధారం చేసుకుని మనసు ఈ విషయ ప్రపంచంలో ఇంద్రియ సుఖాల్ని అనుభవించి 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 బలహీన పడుతూ అక్కడే ఆశ అక్కడే నిరాశ ఈ ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ ఒక దశలో శ్మశానం అనే షెడ్కు చేరిపోతుంది. మృత్యోహో వితతస్య పాశం. ఆయన విషయమే చెప్పుకుంటాడు, ఆయన వెపన్ బోధించాయన ఆయనే కదా. మృత్యోహో వితతస్య పాశం. కాబట్టి విస్తీర్ణమైంది, చాలా విశాలమైనటువంటి పాశం అంట అంత మాట చూడండి. ఆశాపాశము లేదంతంబు రాజేంద్ర, ఏది మనకు భాగవతంలో వస్తుంది ఆశాపాశం చాలా పెద్దదని. కాబట్టి ఎందుకు పెద్దది అంటే యముడు చాలా మందిని తీసుకుపోవాలి కనుక చిన్న చిన్న తాళ్ళు ఎత్తుకొని పోతే లాభం లేదు. ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి రెండు లోడ్డు సడన్ గా. ఇప్పుడు చూడు మన డబ్ల్యూటీసీ చిన్న తాడు ఎత్తుకొని పోతే ఎక్కడ కుదురుతుంది? ఏదో ఇప్పుడు మన బట్టోళ్ళు ఒకరు ఇద్దరు అయితే ఒక చిన్న తాడు తీసి చుట్టుకొని ఎత్తుకొని పోగలడు. ఒకేసారి యాక్సిడెంట్ జరగడం ఒక 400 మంది 500 మంది 600 మంది. అందువల్ల వీళ్ళందరినీ కట్టడానికి పెద్ద తాడు కావాలి. అందువల్ల వితతస్య పాశం. మరి ఇవన్నీ స్వామిజీ తెచ్చుకుంటాడా ఆయన? అవసరం లేదు. ఎందుకని? కావలసింది తాడే గాని ఎవరు తెస్తున్నారనేది ప్రశ్నే లేదు. ఎక్కడైనా తాడు విషయం, పెళ్లిళ్ళలో కూడా పెళ్ళికుడు తెచ్చుకుంటాడా తాడు? కడతాడు, ఎవరొకరు తెచ్చి పెడతారు. సరేనా? తాడంతే, తాడు ఎప్పుడు కూడా ఎత్తుకొని రావాల్సిన అవసరం లేనేలేదు. కాబట్టి ఆయన జస్ట్ అలా ఖాళీగా వస్తాడు, ఒక పేపర్ చేత పట్టుకొని న్యూస్ పేపర్ అది. ఇంకేమీ లేదు యముడు. ఎందుకని? మరి తాళ్ళు స్వామీజీ, తాళ్ళు మన దగ్గర ఉంటాయి. అర్థమైందా? తాళ్ళు మన దగ్గర. అసలు మన దగ్గర తాడే లేదనుకోండి, యముడు ఫెయిల్ అయిపోతాడు. అది మార్కండేయుడి దగ్గరది. మార్కండేయుడి దగ్గర తాడు దొరకలేదు, వాళ్ళ ఇంట్లో తాడు లేదు. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని అర్థం కాలేదు. కనుక ఆశ అనేటువంటి పాశం, ఆశాపాశం ఏదైతే ఉందో దాన్ని మనం తయారు చేసుకుంటాం, హాయిగా పెట్టి చుట్టుకొని ఉంటాం. ఆశ ఏది? ఓ సెలవు చుట్టుకున్నట్టుగా మఫ్లర్ వేసుకున్నట్టుగా ఆశను పెట్టుకొని ఉంటే ఆయన రాగానే ఈ అంచు ఆ అంచు పెట్టుకొని సర్వ. అసలు ఇక్కడ లేదనుకోండి, యముడు చేసేది ఏమి లేదు. యముడు వచ్చి ఇట్లా చూస్తుంటాడు, అంతే ఇంకేమి లేదు. కనుక మనం ఇలా వేసుకొని ఉంటాం. ఆయన వచ్చి ఆ రెండు కొట్టు క్రేన్ మీద తీసుకెళ్ళినట్టే అర్థమవుతుంది. తాళ్ళు మన దగ్గర ఉంటాయే గానీ అక్కడేం ఫ్యాక్టరీ లేదు. ఎవరెవరికి ఏ ఏ తాడు అవన్నీ అక్కడ పెట్టుకోవడం, ఆ తాళ్ళన్నీ ఎత్తుకోవడం రావడం ఆ అవసరం ఆయనకి లేనే లేదు. ఏ రోజైతే ఈ ఆశ అనేటువంటి పాశాన్ని మనం లేకుండా చేసుకుంటాము, ఆశయ పరమం దుఃఖం నిరాశ పరమం సుఖం. కాబట్టి సుఖస్థానం ఆశలో లేదు. కోరికలు గలవాణిగా ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు నేను తృప్తి పడలేను. కోరికలు లేనివాణిగా ఉన్నప్పుడే తృప్తి పొందుతాను. అయితే కోరికలు ఎందుకు కలుగుతూ ఉన్నాయి, ఎందుకు కలుగుతున్నాయో నాకే అర్థం కావడం లేదు కనుక బాలాహ బాలాహ. కాబట్టి పిల్లలు ఏది కోరినా ఈ ప్రపంచంలో బాలాహని ఎందుకు అన్నాడంటే అదొక మంచి దృష్టాంతం. ఇక్కడ అయితే ఏకదేశీయం అనుకోండి, అన్ని కోణాల్లో చూడడానికి లేదు. బాలాహ అంటే పిల్లవాడికి ఏం కావాలో తెలియదు, తెలిసింది కూడా సత్యం కాదు. నాకు ఆ బొమ్మే కావాలి అని ఏడుస్తాడు వాడు. ఎందుకని? ఆ బొమ్మ వాడికి ఏదో ఇస్తుందని వాడికి ఒక అభిప్రాయం ఉంది, ఏమి ఇవ్వదు అది వాడికి తెలియదు. అట్లాగే ఎదురుగా ఒక పిల్లి పరిగెత్తింది అనుకోండి, ఏం చేస్తాడు? ఎదురుగా ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళని వెళ్లి అమ్మో మరొకరో మరొకరో వాళ్ళ చీర పట్టుకుంటాడు అంతే. కాబట్టి ఎక్కడ భయం కనపడ్డా ఇంకొకరి దగ్గరకు పోతాడు, కారణం వాళ్ళు రక్షిస్తారని. కానీ ఎవరు ఎవరిని రక్షించలేరు ఈ ప్రపంచంలో, ఇది సత్యం. వాడికి తెలియదు, వెళ్లి అగ్నిని పట్టుకున్నాడు అనుకోండి చేయి గాలిపోద్ది, నదిలో పడతాడు, ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లల్ని మనం చూచాం. కాబట్టి అవి నీళ్లను చూచినప్పుడు ఆనందంతో దుముకుతాడే గాని ప్రాణం పోతుందని మాత్రం వాడికి తెలియదు. పైగా పిల్లవాడు రాళ్లన్నీ తెచ్చి పెట్టుకుంటాడు, వాటికి ఏం విలువ ఉండదు చెప్పండి. ఆడుకోవడానికి రాళ్లన్నీ పెట్టుకుంటాడు, ఒక్క రాయి గనక తండ్రి తీసుకుపోతే ఇంకా ఆ రోజు అయిపోద్ది, ఒక్క రాయి చాలు. ఏడుస్తూ కూర్చుంటాడు వాడు, తీరా అమ్మ వచ్చి అడగద్ది ఏనాయన ఎందుకు ఏడుస్తున్నారు, నాన్న రాయి తీసుకెళ్లాడమ్మా. అతను అక్కడుండి చూస్తూనే ఉంటాడు, ఎవరు ఫాదర్, రాయి తీసుకెళ్లాడమ్మా. అప్పుడు ఆమె చెప్తుంది ఏం చేస్తాం, ఏదో ఒకటి తీసుకోవడానికి అలవాటు పడ్డవాడు. అర్థమవుతుంది, ఎక్కడున్నా ఆఫీసులో ఉండి ఎక్కడన్నా ఉండి ఎక్కడున్నా, అందువల్ల ఇక్కడికి వస్తే చూడు నేను ఇన్ని పెట్టుకొని వచ్చాను, మీ తాతగారు ఇన్ని ఇచ్చారు ఏ సరేనా, ఏదో ఒకటి తీసుకోవడానికి అలవాటు పడ్డాడు కనుక రాయి కూడా ఉంచడు రా. అర్థమవుతుంది, కాబట్టి రాళ్లలో ఏమి సుఖం ఉందని పిల్లవాడు పట్టుకున్నాడు, ప్లీజ్ తల్మే, ఏమి సుఖం ఉందని వాడికి రాళ్లల్లో, దాని వాల్యూ ఎంత, స్టోన్ వాల్యూ ఎంత వాడికి చెప్పండి. కానీ వాడికి అది సర్వం, వాడికి అది సర్వం. గోలీ ఉందనుకోండి, గోలీలు ఆడుతూ ఉంటాడు, అది సర్వం. ఒక దశలో వదిలేస్తాం అది వేరే విషయం. ఇప్పుడు తాతగారు ఉన్నారనుకోండి, ఆయన గోలీలు ఇస్తే ఆడతాడా, బంగారు గోలీలు అది లేచి మెల్లగా కర్రీది టక్కు అదేడా. కాబట్టి ఆ మార్బుల్స్ ఉపయోగం లేదు, ఇప్పుడు గోల్డ్ మార్బుల్స్ కావాలి. చిన్నప్పుడు ఆ బిస్కెట్స్, ఇప్పుడు అబ్బా చూడు ఎట్లా వస్తున్నాయి చూడు ఆన్సర్స్, ఉపనిషత్తు మీద అయితే రావు గోల్డ్ బిస్కెట్స్ స్వామీజీ. అర్థమవుతుందే, కనుక ఆ రాయి దానికి ఏ వాల్యూ లేకపోయినా ఈ పిల్లవాడికి మాత్రం అది సర్వస్వం అయి ఉంది. ఎందుకో తెలుసా, బాలాహ జ్ఞానం లేనటువంటి వాడు అవిజ్ఞానవాన్. అర్థమవుతుంది, కనుక విలువ లేనటువంటి రాయికి వాడికి విలువ ఉంది, అదే సర్వం అనుకుంటున్నాడు. చూసారా, ఇదే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ ప్రపంచంలో విలువైనవి అని ఏవైతే అనుకుంటున్నామో, పిల్లవాడి విషయంలో రాయి ఎట్లాగో మన విషయంలో రత్నం అంతే. టు బి వెరీ ప్లెయిన్ హానెస్ట్లీ స్పీకింగ్, ఎందుకో తెలుసా, ఏమిస్తాయి రత్నాలు, ఇది అంత డిస్కస్ చేసిన తేలికైన విషయం కాదనుకోండి. రత్నాలు ఇస్తామంటే సన్యాసులు కూడా పోతారు, అది వేరే విషయం. కానీ నేను ఏదైనా ఎందుకు కోరుకుంటున్నానంటే భద్రత కావాలి నాకు జీవితంలో, సెక్యూరిటీ కావాలి. కాబట్టి అర్ధకామాల మధ్య ఎందుకు మనిషి పరుగులెత్తుతూ ఉన్నాడంటే, ఇవన్నీ ఉంటే నాకు సెక్యూరిటీ ఉంటుందేమోనని. లేదు, నీకు పెరిగకపోతే సెక్యూరిటీ పోతా ఉంది. అసలు ఏ పదవి లేదనుకోండి ఊరికే తిరగచ్చు అటెంట్, అట్లా పదవి వచ్చింది అనుకోండి నలుగురుంటే కానీ పోవడానికి అవకాశం లేదు. చూసారా, సెక్యూరిటీ పోయిందా లేదా. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఏది కోరుకుంటూ ఉన్నా అవి నిజంగా నేను ఆశించేవి ఇవ్వగలుగుతూ ఉన్నాయా, సుఖం కోసం నేను ఈ ప్రపంచంలో అడుగు. మరి సుఖం ధనం కావాలనుకుంటున్నా, ధనం సుఖాన్ని ఇస్తుందే, ధనం నా యొక్క అవసరాన్ని తీరుస్తుంది అంతే. అవసరాలు ఎంతవరకు ఈ ప్రపంచంలో, అవసరాలు పోయినాయి ధనమే అవసరంగా మారింది. ఇది శోభనాధ్యాస. భాష్యం భాషలో మాట్లాడాలంటే శోభనాధ్యాస, లేని విలువను కల్పించడం. పిల్లవాడు ఎట్లాగైతే రాయిలో లేనిటువంటి విలువని కల్పిస్తూ ఉన్నాడో, ఆరోపిస్తూ ఉన్నాడో, అట్లాగే ఈ ప్రపంచంలో కూడాను లేనిటువంటి సౌందర్యాన్ని నేను ఆరోపిస్తూ ఉన్నా. ఇది అధ్యాస ఒకటి, ఇది శోభనాధ్యాస. అధ్యాస అంటే ఏమనుకున్నాం, అధ్యాస నామ అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని ఎందు అదనే భావన అధ్యాస. ఇది శోభనాధ్యాస, అది కూడా లేనిది ఎంతో ఉన్నదని ఊహించుకుంటూ పోవడం, లేని సౌందర్యాన్ని దానికి ఆపాదించుకుంటూ పోవడం. కాబట్టి ఈ కోరికల మధ్య కూడా ఈ శోభనాధ్యాస ఉంది గనక బాలాహ ఇవ పిల్లలు ఏ విధంగా అయితే వెళుతూ ఉన్నారో అట్లాగే పరాచహ కామాన్ అనుయంతి. అది ధీరాహ అమృతత్వం విదిత్వ ధ్రువం అధ్రువేషు ఇహ న ప్రార్థయంతే అధ్రువేషు అనిత్యేషు. కాబట్టి ఇవన్నీ కూడా అనిత్యము అనేటువంటిది తెలిసిపోతూ ఉంది గనక దీని వైపుకి ధీర పురుషులు వెళ్లరు వెళ్లరు. కనుక నాయన నచికేత మూడవ వల్లి ప్రారంభం చేశాం. ఇక్కడ ఆత్మకు సంబంధించి ఇంకా అత్యద్భుతమైనటువంటి వివరణ వస్తుంది ఈ తృతీయ వల్లి మన తృతీయ అధ్యాయంలో. కాబట్టి ఈ మూడవ అధ్యాయంలో ఈ మూడు వల్లీలు ఇక మిగిలిన్నాయి. వీటిలో ఆత్మతత్వం అత్యంత అద్భుతంగా వివరింపబడుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఈ ఆత్మ నీవే అయి ఉంటే కూడాను దానిని నువ్వు తెలుసుకోలేకపోవడానికి ఏ ప్రతిబంధకాలు ఉన్నాయో వాటిని ఎలా నివారించాలనో సాధనలో ఎలా ముందుకు వెళ్లాలనో ఇవన్నీ కూడాను మనకు చాలా విపులంగా ఇక్కడ వివరించడం జరుగుతుంది. కనుక ఆత్మను తెలుసుకోవడం జ్ఞేయ రూపంగా కాకుండా ఎందుకని నీకన్నా అన్యంగా అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నీకన్నా అన్యంగా గనక ఆత్మ తెలిసింది అంటే మాత్రం నీవు ఆత్మకన్నా వేరుగా ఉన్నావని అర్థం. ఆత్మ నిత్యం అన్నప్పుడు నిత్యమైనటువంటి ఆత్మను నువ్వు వేరుగా ఉండి చూడలేవు. అలా వేరుగా ఉండి చూస్తే దాని యొక్క అనంతత్వానికి భంగం వాటిల్లుతుంది. కనుక అఖండమైనటువంటి ఆత్మలో నువ్వు వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు. గనక నీవే అది, నీకన్నా అన్యంగా అది ఉంటే అది నిత్యమైతే నువ్వు ఇంకొక నిత్యం అవుతావు. మళ్లీ దాన్ని తెలుసుకుంటున్నావు గనక, లేదంటే నువ్వు అనిత్యం అవుతావు. నువ్వు అనిత్యం అయితే నిత్యాన్ని తెలుసుకోలేవు. అది అనిత్యం అయితే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నిత్యాలు రెండు ఉండేందుకు అవకాశం లేదు. క్లియర్? బాగా మనసులో పెట్టుకోండి. కనుక ఉన్నది నిత్యం ఒక్కటే. ఆ నిత్య వస్తువే ఆత్మ. ఆ ఆత్మయే నీవు, అయమాత్మ. ఇదియే బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇది ఈక్వేషన్. ఓకే, క్లియర్? కాబట్టి ప్రతిబంధకాల్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సూర్యుడిని ప్రకాశింపజేయడానికి ఏ ప్రయత్నం చేయడం లేదు. మేఘాలను తొలగించే ప్రయత్నమే మనం చేస్తున్నాం. మేఘాపాయే అంశుమాన్ ఇవ. మేఘం తొలగిన తర్వాత సూర్యుడు ఏ విధంగా అయితే దివ్యంగా ప్రకాశిస్తాడో అట్లాగే అజ్ఞాన మేఘాలు తొలగితే జ్ఞాన భాస్కరుడు దివ్యంగా ప్రకాశిస్తాడు. ఎక్కడ? ఆంతర్యంలో, అంతఃస్థానాత్, లోపలే, ఎక్కడో కాదు. కనుక ఇక్కడ గనక ఒక్కసారి వెలుగులు కదిలాయి అంటే దృష్టి వెలుగుతో నిండిపోయింది, జ్ఞానంతో నిండిపోయింది. దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేతు బ్రహ్మమయం జగత్. ఎప్పుడైతే దృష్టి జ్ఞానంతో నిండిపోయిందో ఈ ప్రపంచం అంతా కూడాను బ్రహ్మస్వరూపంగా తెలుస్తుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు